आप सुन रहे हैं रेडियो रवीश।
नमस्कार, मैं रवीश कुमार। दिस पॉडकास्ट हैज बीन जनरेटेड बाय आर्टिफिशियल इंटेलिजेंस। द वॉइस यू विल नाउ हियर इज नॉट माइंड बट जनरेटेड बाय अ मशीन। वी आर ट्राइंग टू रीच न्यू ऑडियंसेस एंड दस मेकिंग यूज ऑफ व्हाट एआई हैज टू ऑफर। देयर माइट बी सम ट्रांसलेशन रिलेटेड इनएक्यूरेसीज। इन दैट केस प्लीज रेफर टू आवर मेन वीडियो।
బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. హలో, నేను రవీష్ కుమార్. బీజేపీ మేనిఫెస్టో ఇప్పుడు బహిరంగంగా ఉండటంతో యువ ఓటర్లు ఒక నిర్ణయాన్ని ఎదుర్కొంటున్నారు. వారికి ఈ రోజు ఉద్యోగాలు కావాలా లేదా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం వాగ్దానం కావాలా? వారు తక్షణ ఉపాధి లేదా సుదూర కలలను ఇష్టపడతారా? నిరుద్యోగ సమయాల్లో నిజమైన ఉద్యోగ ఆఫర్లు రానట్లయితే కేవలం ఉద్యోగం గురించి కల కూడా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మతపరమైన ఉత్సుకత మరియు బలమైన దేశం యొక్క దార్శనికతతో ఉత్సాహంగా ఉన్న భారతదేశ యువత బీజేపీ యొక్క మేనిఫెస్టోలో ఉపాధి అవకాశాల వాగ్దానాలను కనుగొనవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. పరీక్ష పేపర్ లీక్లను నిరోధించడానికి ప్రతిపాదిత చట్టం మాత్రమే ఉంది. యూపీలో ఎటువంటి లీక్లు సంభవించినప్పటికీ 9వ సంవత్సరంలో ఈ పరిశీలన తెరపైకి వచ్చింది. బీజేపీ యొక్క సంకల్ప పత్రలో ఉపాధి అవకాశాలు మరియు కోట్ అనే పదాన్ని ఉపయోగించారు. ప్రత్యేకంగా యువతను లక్ష్యంగా చేసుకున్నారు. కోటి ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ఆర్జేడీల మాదిరిగా కాకుండా 2014లో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ గతంలో చేసిన వాగ్దానం ఈ మేనిఫెస్టోలో స్పష్టంగా కనిపించడం లేదు. బదులుగా ఆర్థిక మంత్రి ప్రతిపక్షాలను కాంక్రీట్ మరియు నమ్మదగిన ఉపాధి డేటా లేదని విమర్శించారు. ఇదిలా ఉండగా మోడీ ప్రభుత్వం 10 ఏళ్లుగా ఉపాధి డేటాను పారదర్శకంగా సేకరించే వ్యవస్థను ఏర్పాటు చేయడంలో విఫలమైంది. అయితే ప్రతిపక్షాలు నమ్మదగని డేటాను ఆరోపిస్తున్నాయి. ఉపాధి గణన కోసం కాంక్రీట్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి మేనిఫెస్టోలో ఎటువంటి నిబద్ధత లేదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో 3వ అతిపెద్దదిగా మార్చే వాగ్దానాలతో మేనిఫెస్టో పెద్ద కలలు కంటుంది. అయితే ఈ వృద్ధి ఉపాధిగా ఎలా అనువదించబడుతుందో అది పేర్కొనలేదు. గత దశాబ్ద కాలంలో స్కిల్ ఇండియా, స్మార్ట్ సిటీ, పిఎం విశ్వకర్మ, ముద్ర వంటి కార్యక్రమాల ద్వారా ఎంతమేరకు ఉపాధి కల్పించారో బీజేపీ స్పష్టంగా వివరించి ఉండాలి. పారదర్శక పరీక్షల ద్వారా లక్షలాది మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల్లోకి ప్రవేశించారని మేనిఫెస్టోలో పేర్కొన్నప్పటికీ అది ఖచ్చితమైన గణాంకాలను అందించడంలో విఫలమైంది. కల్పించే అవకాశాలు యువత ఊహాశక్తిని మించిపోతాయని ప్రధాని చెప్పడం గమనార్హం. యువతకు అపూర్వమైన అవకాశాలను కల్పిస్తూ వివిధ రంగాల్లో భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా మేనిఫెస్టో ఊహించింది. అయితే ఈ ఉపాధి అవకాశాలు ఎప్పుడు ఎలా కార్యరూపం దాలుస్తాయన్నది అస్పష్టంగానే ఉంది. గత 10 ఏళ్లుగా తయారీ రంగంలో ఉపాధికి సంబంధించిన లెక్కలు ప్రత్యేకంగా లేవు. బదులుగా గ్రాండ్ విజన్లతో భర్తీ చేయబడింది. ప్రతి పార్టీ మేనిఫెస్టో సమస్యలపై దాని దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ వంటి పార్టీలు ఉపాధిపై కేంద్రీకరించిన పార్టీలకు పూర్తి భిన్నంగా యువత ఉపాధి ఆందోళనల పట్ల ఆందోళన లేకపోవడం బీజేపీ మేనిఫెస్టో సూచిస్తుంది. మోడీ పాలనలో భారతదేశంలోని ఉపాధి స్థితి తక్కువ జీతంతో కూడిన ఉద్యోగాలతో వర్గీకరించబడింది. అయితే ప్రధాన స్రవంతి మీడియా విస్తృతంగా కవర్ చేయనప్పటికీ ఇది నిరుద్యోగ పెరుగుదల యొక్క కథనాన్ని కొనసాగించడంపై దృష్టి సారించింది. తప్పు ఏది ఒప్పు అని గుర్తించేందుకు కష్టపడే స్థాయికి భారతదేశం తప్పుదారి పట్టించబడింది. ఉపాధిపై ఇటీవలి నివేదికలు ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. dataforindia.comలో అభిషేక్ వాగ్మారే చేసిన నివేదిక ప్రకారం చైనాలో 55% మంది జీతభత్యాలు కలిగి ఉన్నారు. భారతదేశంలో కేవలం 20% మంది మాత్రమే ఉన్నారు. శ్రీలంకలో ఈ సంఖ్య 58% కాగా అమెరికాలో 90%కి మించిపోయింది. జీతంతో కూడిన ఉద్యోగాలు అంటే వ్యక్తులు స్థిరమైన నెలవారీ జీతం పొందడం. సాధారణంగా తయారీ, ఆరోగ్యం, వ్యాపారం, సాంకేతికత మరియు విద్యా రంగాలలో కనుగొనబడుతుంది. భారతదేశంలో అన్ని వేతన ఉద్యోగాలు సమానంగా ఉండవని వాగ్మారే పేర్కొన్నాడు. కేవలం 42% జీతం పొందే కార్మికులు మాత్రమే ఒప్పందాలను వ్రాసుకున్నారు మరియు కేవలం 53% మంది మాత్రమే వేతనంతో కూడిన సెలవులకు అర్హులు. ఇతరులు ఈ ప్రయోజనాన్ని పొందలేరు మరియు సెలవు తీసుకున్నందుకు వారి జీతం తీసివేయబడతారు. సామాజిక భద్రత విషయంలోనూ ఇదే భయంకరంగా ఉంది. అయినప్పటికీ కొందరు వాస్తవాలను విస్మరించడానికి ఎంచుకోవచ్చు, కానీ భారతదేశంలో ఉద్యోగాల నాణ్యత తక్కువగా ఉందని గణాంకాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. చాలా ఉద్యోగాలు అధిక పనికి తక్కువ వేతనాన్ని అందిస్తాయి. అందుకే ప్రభుత్వం ఈ డేటాను స్వతంత్రంగా సేకరించదు లేదా ప్రచురించదు. ఖచ్చితమైన సమాచారాన్ని అందించకుండా అటువంటి సర్వేలు మరియు అధ్యయనాలను తిరస్కరించడానికి అనుమతిస్తుంది. వాగ్మారే నివేదిక కూడా భారతదేశ శ్రామిక శక్తి 58 కోట్ల మందిని కలిగి ఉంది, అందులో 56 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు మరియు 2 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. వ్యవసాయ రంగం ఇప్పటికీ దాదాపు సగం మంది శ్రామిక శక్తిని కలిగి ఉంది. 26 కోట్ల మంది ప్రజలు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. ఈ రంగానికి అనేక నిరసనలు ఉన్నప్పటికీ బీజేపీ కనీస మద్దతు ధర MSPకి హామీ ఇవ్వలేదు. అదనంగా పరిశ్రమలో 14 కోట్ల మంది మరియు సేవల్లో 16 కోట్ల మంది పనిచేస్తున్నారు. వ్యవసాయాన్ని విడిచిపెట్టిన వారిలో 7.5 కోట్ల మంది నిర్మాణ రంగంలో, 6.5 కోట్ల మంది తయారీ రంగంలో ఉపాధి పొందారు. అందుకే ప్రధాని ఉద్యోగాల గురించి చాలా అరుదుగా ర్యాలీలలో బహిరంగంగా చర్చిస్తారు. ఉదాహరణకు రిషికేశ్లో తన ప్రసంగంలో అతను పర్యాటకం మరియు స్టార్టప్లను ఉపాధి వనరులుగా హైలైట్ చేశాడు. అయినప్పటికీ ఈ కొత్త రంగాలలో ఉద్యోగ కల్పనపై డేటాను అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. March 2024లో Inc. 42 చేసిన సర్వే ప్రకారం 130 స్టార్టప్లు 2022 నుండి 37,260 మందిని తొలగించాయి మరియు స్టార్టప్ ఫండింగ్ గణనీయంగా తగ్గింది. 2023లో 7 ఏళ్ల కనిష్టానికి చేరుకుంది. 2019 నుండి పారదర్శక వ్యవస్థ లేకపోవడంతో ఉద్యోగాల గణనను బీజేపీ తప్పించుకుంటోంది. రంగాల వారీగా ఉపాధి డేటాను సేకరిస్తోంది. మోడీ ప్రభుత్వానికి సానుకూల ఉపాధి డేటా ఉంటే అది ఖచ్చితంగా అన్ని రకాల మీడియాలలో ప్రముఖంగా ప్రదర్శించబడుతుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ యొక్క ఇండియా నిరుద్యోగిత నివేదిక భారతదేశంలోని నిరుద్యోగుల్లో 83% మంది యువతేనని హైలైట్ చేసింది. 2000లో 35% మంది నిరుద్యోగ యువత ఇంటర్మీడియట్ స్థాయి వరకు చదువుకున్నారు. 2022 నాటికి ఈ సంఖ్య 65.7% పెరిగింది. ఇది ఇంటర్మీడియట్ విద్య ఉన్నవారిలో నిరుద్యోగం తీవ్ర పెరుగుదలను సూచిస్తుంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం జనవరి నాటికి యువతలో నిరుద్యోగం రేటు 2023 అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో పెరిగింది, ముఖ్యంగా 20 నుండి 34 సంవత్సరాల వయస్సు గల వారిలో. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని వాగ్దానం చేసినట్లే 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం గురించి యువతకు ఇప్పుడు వాగ్దానం చేస్తున్నారు. 25 నుండి 29 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగం 42 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. నిరుద్యోగం అత్యధిక స్థాయికి చేరుకుంది. గత 30 నెలల్లో 30 నుండి 34 ఏళ్ల యువతలో ఇది గమనించబడింది. తక్కువ జీతానికి ఉద్యోగాలు మాత్రమే లభించే విధంగా ఉద్యోగ పరిస్థితులు ఉన్నప్పుడు పేదరికాన్ని ఎలా నిర్మూలిస్తున్నారు మరియు ఎవరి పేదరికాన్ని పరిష్కరిస్తున్నారు అని ప్రశ్నించుకోవాలి. అప్పుడు నేటి భారతదేశంలో ఎవరు నిజంగా సంతోషంగా ఉన్నారు? మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా పేదల సంక్షేమం గురించి నిరంతరం మాట్లాడుతోంది, అయినప్పటికీ ధనికులు మాత్రమే ధనవంతులుగా మారారు. మొదట్లో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరియు కోట్ సూట్ బూట్ మరియు కోట్ ప్రభుత్వం అని ఆరోపించింది, కానీ ఇప్పుడు మోడీ పాలనలో బిలియనీర్లు అభివృద్ధి చెందుతున్నారని అనేక గణనీయమైన పరిశోధన అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోని వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక అసమానతలను భారత్లో కలిగి ఉందని మీకు తెలుసా? నితిన్ భారతి, లూకాస్ ఛాన్సెల్, అన్మోల్ సోమంచి మరియు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత థామస్ పికెట్టీ మరియు కోట్ భారతదేశంలో ఆదాయం మరియు సంపద అసమానత 1922 నుండి 2023 బిలియనీర్ రాజ్ యొక్క పెరుగుదల మరియు కోట్ అనే పేరుతో ఒక నివేదికను రూపొందించారు. ఈ అసమానత నివేదిక విడుదలైనప్పుడు ప్రభుత్వ మద్దతుగల ఆర్థికవేత్తలు దీనిని విమర్శించారు. అయితే నేటి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆ విమర్శలన్నింటినీ పరిష్కరించింది మరియు అసమానత నివేదికను రూపొందించిన ఆర్థికవేత్తలు తమ నివేదిక యొక్క ఖచ్చితత్వానికి కట్టుబడి విమర్శలను నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. మీరు కూడా చదవగలరు. భారతదేశంలో ధనవంతులు మాత్రమే కాదు, బిలియనీర్లు కూడా ఉన్నారు. వారి సంపద ఆస్తులు అనేక రెట్లు పెరుగుతున్నాయి. స్వాతంత్రానంతరం అసమానతలు తగ్గుముఖం పట్టినా 2000 తర్వాత అది విపరీతంగా పెరిగిపోయింది. నేడు మోడీ పాలనలో అసమానతలు బ్రిటిష్ పాలనలో కంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే పేదలు పేదలుగా మరియు ధనవంతులు ధనవంతులుగా మారారు. మీరు జనాభాలో 70% సంపదను కలిపితే అది టాప్ 1% కంటే తక్కువ. రాహుల్ గాంధీ చెప్పేది వినండి, భారతదేశంలోని 22 మంది ధనవంతుల వద్ద 70 కోట్ల మంది సంపద ఉంది. వెనుకబడిన తరగతుల ప్రజలు, దళితులు, గిరిజనులు, పేద సాధారణ కులాలు కలిపి 70 కోట్ల మంది ఒకవైపు, మరోవైపు 22 మంది ఉన్నారు. ఈ 70 కోట్ల మంది ప్రజలు ఏమంటున్నారు? రైతులు MSP డిమాండ్ చేస్తున్నారు, యువత ఉపాధి అడుగుతున్నారు, ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించాలని మహిళలు వేడుకుంటున్నారు. కానీ ఎవరూ వినడం లేదు. రాహుల్ గాంధీ ప్రభుత్వం మరియు కోట్ సూట్ బూట్ మరియు కోట్ ప్రభుత్వమని, ఇక్కడ కొంతమంది మాత్రమే ధనవంతులు అవుతున్నారని మరియు వ్యాపారమంతా కొంతమంది చేతుల్లోకి వెళుతుందని నిరంతరం ఆరోపిస్తున్నారు. ఇది కొత్తది కాదు. భారతదేశంలో సామాన్య ప్రజల ఆదాయం పెరగడం లేదు, తగ్గడం లేదు. సంపద అంతా జనాభాలో 1% పేరుకుపోతోందని ఆక్స్ఫామ్ నివేదిక కొన్నాళ్లుగా చెబుతోంది. అంటే సమాజంలో అసమానత మరియు పేదరికం ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. 2023 విడుదలైన ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం భారతదేశంలోని 5% ప్రజలు దేశ సంపదలో 60% కలిగి ఉన్నారు. ఈ సంపదపై 2% పన్ను విధించడం వల్ల పోషకాహార లోపంతో బాధపడుతున్న భారతీయులకు 3 ఏళ్లపాటు ఆహారం అందించవచ్చని నివేదిక సూచించింది. నేను పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS నుండి ప్రభుత్వ గణాంకాలను అందిస్తాను. 2019-20 గణాంకాలు ఈ దేశంలో నెలకు 25,000 రూపాయలు సంపాదిస్తున్న వారు 1% మందిలోపే ఉంటారని చూపిస్తున్నాయి. ఇది దేశ ప్రజల ఆదాయ స్థితిని ప్రతిబింబిస్తుంది. సామాన్యుడి ఆర్థిక శక్తి శిథిలావస్థకు చేరుకుంది. అయినప్పటికీ భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలనే కలను అమ్ముకుంటోంది. థామస్ పికెట్టి, లూకాస్ ఛాన్సెల్, అన్మోల్ సోమంచి మరియు నితిన్ భారతి తమ నివేదికలో 2022-23 భారతదేశంలోని జాతీయ ఆదాయంలో 22.6% కేవలం 1% జనాభాకు మాత్రమే చేరిందని పేర్కొన్నారు. అంటే మనలాంటి వారి కష్టార్జితంతో వచ్చిన సంపదలో గణనీయమైన భాగం కేవలం 1% మాత్రమే చేరుతుంది. 2022-23 భారతదేశంలోని 1% ప్రజలు దేశ సంపదలో 40.1% కలిగి ఉన్నారు. ఇది చారిత్రాత్మకంగా అత్యధిక సంఖ్య. 1961 కేవలం 13% ఆదాయం మాత్రమే అగ్రశ్రేణి 1% చేరింది. భారతదేశాన్ని కోటీశ్వరులు పాలిస్తున్నారని పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పేర్కొంది. వారి నివేదిక ప్రకారం భారతదేశంలోని అగ్రశ్రేణి 1% ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ సంపదను పోగు చేసుకున్నారు. ఇది ఇతర దేశాల కంటే భారతదేశంలో అసమానత గణనీయంగా ఎక్కువగా ఉందని సూచిస్తుంది. డెలాయిట్ సర్వే ప్రకారం గత 4 సంవత్సరాలలో కంపెనీ CEO జీతాలు సగటున 40% పెరిగాయని మింట్ గత వారం నివేదించింది. కోవిడ్కు ముందు CEO సగటు ఆదాయం ఇప్పుడున్న దానికంటే 40% తక్కువగా ఉంది. 2024 సగటు CEO ఆదాయం 13.8 కోట్ల రూపాయలు. ఈ నివేదిక 400 కంపెనీలను విశ్లేషించి గత 4 ఏళ్లలో 20 కోట్లకు పైగా ఆర్జిస్తున్న CEOల సంఖ్య రెట్టింపు అయిందని వెల్లడించింది. డిసెంబర్ 2023 ఎకనామిక్స్ టైమ్స్లో ఆలేక్ ఆంగ్రే మరియు ప్రియాంక సాల్వే ప్రచురించిన నివేదికతో దీనికి విరుద్ధంగా చూడండి. నిఫ్టీ 500లోని కంపెనీలను విశ్లేషించిన తర్వాత గత 5 ఏళ్లలో ఇట్ మరియు తయారీ కంపెనీలలో లేబర్ ఖర్చులు తగ్గాయి లేదా అలాగే ఉన్నాయి. వేతనాలు మరియు జీతాలు ద్రవ్యోల్బణానికి అనులోమానుపాతంలో పెరగలేదు. ఎక్కువ మంది ఉద్యోగులు ఖర్చులను తీర్చడానికి రుణాలు తీసుకోవడానికి దారితీసింది. తద్వారా భద్రత లేని రుణాల సమస్య పెరుగుతుంది. కంపెనీలలో చాలా మంది ఉద్యోగులకు జీతాల పెరుగుదల నిలిచిపోయిందని, ఎగువన ఉన్నవారు మాత్రమే పెరుగుతున్నారని ఇది సూచిస్తుంది. ఇంకా మీరు మతం లేదా దేవాలయాల ఆధారంగా ఓటు వేస్తే మీరు క్లిష్టమైన ఆర్థిక సమస్యలను పట్టించుకోరు. కంపెనీలు నిధులు లేవని చెప్పినప్పుడు వారు బీజేపీకి వందల కోట్లు ఎందుకు విరాళంగా ఇవ్వగలరు? లేదా తెలిసిన మూలాల నుండి ఒక రాజకీయ పార్టీ 13,000 కోట్ల విరాళాలు ఎలా సేకరించింది అనే ప్రశ్నలు తలెత్తాలి. నేటి ఇండియన్ ఎక్స్ప్రెస్లో నితిన్ భారతి, లూకాస్ ఛాన్సెల్, అన్మోల్ సోమంచి మరియు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత థామస్ పికెట్టి ప్రభుత్వ సర్వే డేటా ఆధారంగా 2015 నుండి 2016 మరియు 2020 నుండి 2021 మధ్య దిగువ 50% ఆదాయాన్ని హైలైట్ చేశారు. జనాభాలో 14.4% నుండి 9.8% పడిపోయింది. ఇది మతపరమైన మరియు సాంస్కృతిక అహంకారం నుండి తొలగించబడిన భారతీయ జనాభా యొక్క భయంకరమైన ఆర్థిక స్థితిని ప్రతిబింబిస్తుంది. నిరుద్యోగానికి పరిష్కారాలుగా ముద్రా రుణాలు, స్వయం ఉపాధికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఏది ఏమైనప్పటికీ 2023 హిందూ బిజినెస్ లైన్లో జయతి ఘోష్ మరియు సిపి చంద్రశేఖర్ నివేదికలు స్వయం ఉపాధిలో ఉన్నవారు తమకు నచ్చిన రంగాలలో పని చేయడం లేదని, కానీ అవసరాన్ని బట్టి వారు 2019 మధ్య సంపాదించిన దానికంటే తక్కువ సంపాదిస్తున్నారని సూచిస్తున్నాయి. జయతి ఘోష్ ప్రకటనలో అసలు సమస్య కేవలం ఉపాధి మాత్రమే కాదని, ఉపాధి పొందుతున్న వారి ఆదాయం స్తబ్దత లేదా తగ్గడం పొదుపు చేయలేకపోవడానికి దారితీస్తుందని నివేదిక నొక్కి చెప్పింది. September 2023 రిజర్వ్ బ్యాంక్ డేటా 2023 ఆర్థిక సంవత్సరంలో గృహాల పొదుపులు 50 సంవత్సరాలలో అత్యల్పంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. 2022 గత్లో 7.2% నుండి 2023 5.1% పడిపోయింది. PLIFS 2022-23 ప్రకారం గ్రామీణ శ్రామిక శక్తిలో 24.6% సంపాదిస్తున్నారు. రోజుకు 100 రూపాయలు కంటే తక్కువ మరియు పట్టణ శ్రామిక శక్తిలో 10% ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఇది విస్తృతమైన ఆర్థిక దుస్థితిని హైలైట్ చేస్తుంది. శ్రామిక శక్తి అంటే నగరాల్లో పనిచేసే వ్యక్తులు 100 రూపాయలు కంటే తక్కువ సంపాదిస్తున్నారు. 2020 నుండి 2023 సంవత్సరాల్లో కేవలం 3 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో 5 కోట్ల మంది ప్రజలు వేతనం లేని కుటుంబంలో చేరారని సంతోష్ మెహ్రోత్రా తన కథనంలో పేర్కొన్నారు. కార్మికులు అదనంగా పట్టణ ప్రాంతాల్లోని 50 లక్షల మంది కూడా ఈ వర్గంలో చేరారు. నీ జేబు ఖాళీ అయిందని, నీ మొహం కృంగిపోయిందని నాయకుడికి తెలుసు, కాబట్టి నువ్వు గర్వంతో నిండిపోతావు అని మతం పేరుతో నీలో గర్వాన్ని నింపుతాడు. ప్రధానమంత్రి మాట వినండి మరియు కోట్, ఈరోజు దేశం దిశను చూడండి, కాంగ్రెస్ భాష చూడండి. నేడు ప్రపంచంలో భారతదేశం యొక్క ఔన్నత్యం మరియు గౌరవం పెరుగుతోంది. ఇది పెరుగుతుందా లేదా? భారతదేశం పేరును తయారు చేస్తున్నారా? ప్రపంచం ప్రతి భారతీయుడిని గర్వంగా చూస్తుందా లేదా? 14 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి పథకంతో అనుసంధానం చేశామని ప్రభుత్వం చెబుతోంది. 34 కోట్ల మందికి పైగా ప్రజలు ఆయుష్మాన్ భారత్ కార్డును అందుకున్నారు. 50 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు ఉన్నాయి. దీనిని ఆర్థిక చేరిక పథకం అంటారు. అయితే ప్రజల ఖాతాల్లో డబ్బు లేకుంటే, నెలవారీ సంపాదనలో పొదుపు లేకుంటే కేవలం బ్యాంకు ఖాతా తెరవడం ద్వారా ఆర్థిక సమ్మేళనం జరుగుతుందా? ఇన్ని పథకాలకు లెక్కలున్నప్పటికీ ఉపాధి లెక్కలు లేవు, ప్రజల ఆదాయానికి సంబంధించిన సమాచారం లేదు, అసలు ముఖాన్ని చూపించే చిత్రం లేదు. మీరు సగర్వంగా బిగుతుగా ఉన్నారని ఆశిస్తున్నాము. గట్టిగా ఉండండి. మేము 2047 వరకు గట్టిగా ఉండి దానితో నిర్వహించాలి. హలో, నేను రవీష్ కుమార్.